లూకాస్ సువార్త 9వ అధ్యాయము 28 నుంచి 30వ వచనం వరకు. ఈ మాటలు చెప్పినది మొదలుకొని రమారమి 8 దినములైన తర్వాత ఆయన పేతురును యోహానును యాకోబును వెంటబెట్టుకుని ప్రార్థన చేయుటకు ఒక కొండ ఎక్కెను. ఆయన ప్రార్థించుచుండగా ఆయన ముఖరూపము మారెను, ఆయన వస్త్రములు తెల్లనివై దగదగ మెరిసెను. మరియు ఇద్దరు పురుషులు ఆయనతో మాట్లాడుచుండిరి, వారు మోషే ఏలియా అనువారు. చదవబడిన లేఖన భాగాలను బట్టి పరిశుద్ధాత్మ దేవుడు ఈ ఉదయ కాలంలో మనందరితో మాట్లాడినట్లుగా పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయమును కోరుకున్నాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ నమ్మకము కలిగిన మా దేవ, మీకు వందనాలు స్తోత్రాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. గత రాత్రంతా నీ కృపలో మమ్మలను భద్రపరిచి మీ కవిగిటిలో మమ్మలను దాచి మీ క్షేమాన్ని మాకు అనుగ్రహించి మీ మేలులతో మమ్మలను తృప్తిపరిచి సజీవులుగా ఆరోగ్యవంతులుగా క్షేమముగా సురక్షితముగా ప్రభువా ఈ నూతన దినములోనికి మీరు మమ్మల్ని తోడుకుని వచ్చిన విధానం బట్టి మీకు వందనాలు స్తోత్రాలు. ఎందరికో లేని గొప్ప భాగ్యాన్ని అల్పులమైన మమ్మలని మీరు ప్రేమించి వేకునే నీ ముఖదర్శనము చేసుకునే కృపను మాకు ఇచ్చినందుకు స్తోత్రాలు. దేవా, ఈ వేకునే నీ పాద సన్నిధిలో ఉంటున్న మమ్మలందరినీ జ్ఞాపకం చేసుకోండి, మీ ఆత్మచేత మమ్మలను బలపరచండి. ఈ ఉదయ కాలంలో నీ శ్రేష్టమైన మాటలను మేము వినడానికి ప్రభువా మీ పాదస్సన్నిధిలోనికి వచ్చి ఉంటుండగా మమ్మలందరినీ నీ లేఖన భాగాల్లోని సత్యము ద్వారా మీ పరిశుద్ధమైన లేఖనాల ద్వారా మీ అమూల్యమైన మాటల ద్వారా మా అందరితో మీరు మాట్లాడమని మీ వాక్యము ద్వారా మమ్మలను బలపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. దేవా, మా మధ్యలో మీ సన్నిధిని ఉంచండి. ప్రభువా, మేము వచ్చివారం మధ్యవారం నాయన, నాలో ఏమీ లేదు, నేను నిస్సహాయుడి నన్ను ఒప్పుకుంటూ నన్ను మీ చేతులకు అప్పగించుకుంటూ ఉన్నాను. మీ ఆత్మచేత నన్ను బలపరచండి, మీ సిల్వచాటును నన్ను మరుగు చేసుకోండి, మీ బోరగా నన్ను వాడుకుని కూడి వచ్చిన మా ప్రియ సహోదరి సహోదరులతో నాతో కూడా మీరు మాట్లాడి మమ్మల్ని బలపరచండి. ప్రభువా, నీ మాటలు శ్రేష్టమైనవి, అవి జుంటితేనే దారల కంటే మధురమైనవి. నీ మాటలు బండను బ్రద్దలు చేయగలిగిన సిట్టవంటివి, నీ మాటలు సాకలివాని సబ్బు వంటివని నీ లేఖనాలు సెలవిస్తూ ఉంటుండగా అట్టి నీ శ్రేష్టమైన మాటల ద్వారా మమ్మలను సరిచేయమని, మాలో ఉన్న పాప రోత బ్రతుకులను మేము ఒప్పుకుని విడిచిపెట్టి సరిచేయబడిన బిడలుగా నీ ఆత్మచేత బలపరచబడిన బిడలుగా మీకు నమ్మకమైన సాక్షులుగా జీవించగలిగే కృపను మా అందరికీ దయచేయమని మమ్మల్ని మీ చేతులకు అప్పగించుకుంటూ సమస్త ఘనత మహిమ ప్రభావాలు నీకే ఆరోపించుకుంటూ యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. చేరి వచ్చిన సహోదరి సహోదరులందరికీ మరొకసారి నా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. మనం చదువుకున్న లేఖన భాగాలను మనం పరిశీలన చేసినట్లయితే ఈ లేఖన భాగాలన్నీ కూడా మనందరికీ సుపరిచితములే. ఈ యొక్క సందర్భాన్ని మనం గమనించినట్లయితే యేసు ప్రభువారు కొండ మీదకి తనతో పాటుగా పేతురు యోహాను యాకోబులను వెంటబెట్టుకుని ఆ ప్రార్థన చేయటానికి ఆ కొండ మీదకి ఎక్కినట్లుగా మనకి కనబడుతూ ఉంది. అక్కడ యేసు ప్రభువారు ప్రార్థిస్తూ ఉంటుండగా ఆయన ముఖము మారిపోయిందని, ఆయన వస్త్రములు తెల్లనివై దగదగా మెరుస్తూ ఉన్నాయని, అక్కడ ఒక ఇద్దరు వ్యక్తులు పురుషులు వచ్చి ఆయనతో మాట్లాడుతూ ఉన్నట్లుగా, వారు మోషే ఏలియాలు అని వారు గుర్తుపట్టినట్లుగా కూడా లేఖనాల్లో మనం చూడగలుగుతూ ఉన్నాం. మనం ఇక్కడ సందర్భాన్ని మనం గమనించినట్లయితే యేసు ప్రభువారి యొక్క జీవితములో ప్రార్థనకు ఆయన ఎంత ప్రాముఖ్యతనిచ్చారో మనకి కనబడుతూ ఉంది. దేవుని పిల్లలుగా ఆయనను స్వంత రక్షకుడుగా అంగీకరించిన బిడలగా ఆయన యందు విశ్వాసం ఉంచి క్రీస్తు యొక్క వారసులుగా మార్చబడిన మనమందరము కూడా మన జీవితాల్లో కూడా ప్రార్థనకు ఎంతో ప్రాముఖ్యతను ఇవ్వవలసిన వారమై ఉన్నాము అనేది ఈ లేఖనాలను బట్టి మనం గమనించాలని ప్రభువు పేరిట మనవి చేస్తున్నాను. యేసు ప్రభు వారి జీవితంలోనే ఆయన అంతగా ప్రార్థనకు ప్రాముఖ్యతనిస్తే మరి ఆయన పిల్లలుగా మన జీవితాలలో ఎంతగా మన ఆత్మీయ అభివృద్ధి కొరకు ఆయన సాక్షులుగా జీవించుట కొరకు పరిశుద్ధత కలిగి బ్రతుకుట కొరకు మనము మన జీవితాల్లో ఎంతగా ప్రార్థనకు ప్రాముఖ్యతను ఇవ్వాల్సి వస్తుందో ఒకసారి మనం గమనించాలి. అదే మత్తయి సువార్త 17వ అధ్యాయము మొదటి 3 వచనాలు మనం గమనించినట్లయితే మనకి ఇక్కడ కూడా అదే సందర్భం మనకి కనబడుతూ ఉంది. యేసు ప్రభువారు ఆయన కొండ మీదికి ఏకాంతంగా వెళ్లినట్లుగా ఆయనతో పాటుగా ఆ 3 శిష్యులను తీసుకుని వెళ్లినట్లుగా ఆయన ముఖము మరి రూపాంతరము చెందినట్లుగా ఆ సూర్యుని వలె ఆయన ముఖము ప్రకాశించినట్లుగా ఆయన వస్త్రములు వెలుగు వలె తెల్లని వాయినట్లుగా మనకి కనబడుతూ ఉంది. అంటే యేసు ప్రభువారు తన జీవిత పరిచర్యలో ఆయన పరిచర్య ప్రారంభానికి ముందుగా ఆయన ప్రార్థనకు ప్రాముఖ్యతనిచ్చినట్లుగా బైబిల్ గ్రంథంలో మనం చూడగలుగుతున్నాం. అంటే ఆయన బాప్తిజం తీసుకుని ఏకాంతంగా వెళ్లి 40 దినాలు ఉపవాసముండి ప్రార్థించిన తర్వాత ఆయన మరి పరిచర్యను ప్రారంభించినట్లుగా బైబిల్ లేఖనాల్లో మనం చూడగలుగుతున్నాం. అనుదినము ఆయన సువార్తను ప్రకటించటానికి ముందుగా ఆయన రాత్రంతా కూడా తండ్రితో గడిపినట్లుగా ప్రార్థన చేసినట్లుగా ప్రార్థనకు ప్రాముఖ్యతనిచ్చినట్లుగా కనబడుతూ ఉంది. 3వదిగా మనం గమనించినట్లయితే ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చారు, ఏం చేయబోతూ ఉన్నారు, ఆ యొక్క శిలువ నిర్గమము నెరవేర్చుటకు ముందుగా ఆయన సమస్త మానవాళి కొరకు బలియాగము అయ్యే ముందుగా ఆయన గెస్సేమనే కొండ మీదకి వెళ్లి ఆయన ఏకాంతంగా ప్రార్థించినట్లుగా కూడా బైబిల్ లేఖనాల్లో మనం చూడగలుగుతున్నాం. అంటే ఒక వ్యక్తి అంటే ఈ లోకరక్షకుడైన యేసు ప్రభు వారి జీవితంలోనే ప్రార్థనకు అంత ప్రాముఖ్యతను ఆయన ఇవ్వడానికి ఇష్టపడ్డాడు. ఎందుకు అనంటే ప్రార్థన ద్వారా తండ్రి చిత్తాన్ని ఆయన నెరవేర్చడానికి ఇష్టపడ్డాడు. తండ్రి ఈ లోకానికి ఎందుకు ఆయనను పంపించారు, తండ్రి మాటకు విధేయత చూపి ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చారు, ఆ గ్రహింపు కలిగిన వారై యేసు ప్రభు వారే తన జీవితంలో ప్రార్థనకు అంత ప్రాముఖ్యతను ఇస్తే మరి యేసు ప్రభు రక్తములో కడగబడిన మనము, యేసు ప్రభు వారసత్వాన్ని పొందుకున్న మనము, నిత్య రాజ్యానికి వారసులము కావాలి అని యేసు ప్రభువుని వెంబడిస్తున్న మనము, మన జీవితాలలో ప్రార్థనకు మనం ఎంత ప్రాముఖ్యతనిచ్చేవారిగా ఉన్నాము అనేది మనము గ్రహింపు కలిగిన వారమై ఉండాలి అని ప్రభువు కోరుకుంటూ ఉన్నారు. మన జీవితాలలో ప్రార్థనకు ప్రాముఖ్యతను ఇవ్వకపోతే మన జీవితాలలో దేవుని చిత్తాన్ని మనము చూడలేము, దేవుని కార్యాలను మనము చూడలేము, దేవుని యొక్క మహిమను మన జీవితాలలో చూడలేము. చాలా మంది ప్రార్థిస్తూ ఉంటారు కానీ ఆ ప్రార్థన కేవలము ఆచారంగా ఉన్నట్లుగా ఉంటుంది. కానీ చాలా మంది ప్రార్థిస్తూ ఉంటారు అది కేవలము మాటలుగానే ఉంటాయి, కేవలము ప్రార్థిస్తూ ఉంటారు కానీ వారు ప్రభువుకి సమయం ఇచ్చినట్లుగా, ప్రభు చిత్తానికి తమ్మును తాము అప్పగించుకున్నట్లుగా వారి యొక్క ప్రార్థన జీవితంలో ఎక్కడా కూడా కనబడదు. మరి క్రైస్తవుడిగా ఒక విశ్వాసిగా దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి ప్రభు చేత ఏర్పరచబడిన బిడలముగా మనము మన జీవితాలలో ప్రార్థనకు ఎంతో ప్రాముఖ్యతను ఇచ్చేవారమై ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నారు. ఈ ఉదయ కాలంలో నేను చెప్పడానికి ఇష్టపడుతూ ఉన్న అంశము ఏంటి అనంటే ఒక క్రైస్తవుని జీవితంలో ప్రార్థనకు ప్రాముఖ్యతని ఇచ్చేవారిగా మనము ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. మనము ప్రార్థనకు సమయాన్ని ఇవ్వడం వల్ల
అది దేవునితో సంబంధము కలిగిన ఆ బాంధవ్యాన్ని ఏర్పరుస్తూ ఉంది. దేవుని చిత్తము ఏంటో ఆ ప్రార్థన ద్వారా మనం తెలుసుకోగలుగుతాము. దేవుని చిత్తము తెలుసుకోవడమే కాదు కానీ దేవుని యొక్క ప్రణాళికలో మనము ముందుకు కొనసాగడానికి ఆ ప్రార్థన జీవితము మనకెంతో ప్రాముఖ్యతను ఇస్తూ ఉంది. మూడవదిగా మనం చూస్తే ప్రార్థించటము వలన దేవుని కార్యాలను మనము చూడగలుగుతూ ఉన్నాం. యేసు ప్రభు వారి జీవితంలో మనం గమనిస్తే ఈ మూలవాక్యంలో ఆయన ప్రార్థిస్తూ ఉంటుండగా ఆకాశములు అంటే ఆయన స్వరూపము మార్చబడడం, ఆయన రూపాంతరము చెందబడడం, ఆయన ముఖము సూర్యుని వలె దగదగ మెరవడము మనం గమనిస్తూ ఉన్నాం. అంటే ఆయన రూపాంతరము చెందినట్లుగా కనబడుతుంది. మనము కూడా ప్రార్థించటము వలన మన జీవితములో మార్పు కలుగుతుంది. మన జీవితములో పాపాన్ని విడిచిపెట్టడానికి ఇష్టపడతాం, మనము మన పరివర్తన చెందడానికి ఇష్టపడతాం, ఆత్మీయంగా అభివృద్ధి చెందడానికి ఇష్టపడతాం, ప్రభువుతో సహవాసం చేయడానికి ఇష్టపడతాం, ప్రభు చిత్తాన్ని నెరవేర్చడానికి ఇష్టపడతాం, పాపానికి దూరంగా జీవిస్తూ ప్రభు కార్యాలను మన జీవితంలో చూడగలగడానికి, ప్రభు యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి, ప్రభు రాజ్యాన్ని కట్టడానికి మనకు ప్రార్థన ఎంతో ప్రాముఖ్యతనిస్తుందని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. ఒకసారి బైబిల్ లేఖనాల్లో నుంచి మనము ప్రార్థన వలన కలిగే కార్యాలు ఏంటి అని మనం ఒకసారి లేఖనాల్లో నుంచి మనం పరిశీలన చేసుకుందాం. మత్తయి సువార్త 3వ అధ్యాయం, మత్తయి సువార్త 3వ అధ్యాయము 21వ వచనాన్ని, లూకా సువార్త 3వ అధ్యాయము 21వ వచనాన్ని మనం ఒకసారి చదువుకుందాం. లూకా సువార్త 3వ అధ్యాయము 21వ వచనాన్ని ఒకసారి చదువుకున్నాం. ప్రజలందరూ బాప్తిజము పొందినప్పుడు యేసు కూడా బాప్తిజము పొంది ప్రార్థన చేయుచుండగా ఆకాశము తెరవబడి పరిశుద్ధాత్మ శరీరాకారముతో పావురము వలె ఆయన మీదికి దిగివచ్చెను. అప్పుడు నీవు నా ప్రియ కుమారుడవు, నీ యందు నేను ఆనందించుచున్నానని యొక్క శబ్దము ఆకాశము నుండి వచ్చెను. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఒకసారి ఆలోచించేద్దాము. మన జీవితంలో ప్రార్థనకు మనం ఎంత సమయాన్నిస్తూ ఉన్నాం, మనం ఎంత ప్రాముఖ్యతను ఇస్తున్నామనేది ఒకసారి మనం పరిశీలన చేసుకోవాలి. మనము మన యొక్క సొంత పనులకు సమయాన్నిస్తూ ఉంటాం, మన యొక్క సొంత కార్యాలను చేసుకోవడానికి సమయాన్నిస్తూ ఉంటాం, మనము ఉద్యోగం చేయడానికి సమయాన్నిస్తూ ఉంటాం, మన స్నేహితులతో మన బంధువులతో గడపడానికి మనం సమయాన్ని వెచ్చిస్తూ ఉంటాం. ఇంకా ప్రాముఖ్యంగా మనం గమనిస్తే మన చేతిలో ఉంటూ ఉన్న ఆ సెల్కి మనం ఎంతో ప్రాముఖ్యతను ఇస్తూ ఉంటాం, సమయాన్ని ఎక్కువగా వెచ్చిస్తూ ఉంటాం. అయితే ఒక క్రైస్తవుడిగా, ఒక క్రైస్తవురాలిగా నీవు నేను మన జీవితాలలో ప్రార్థనకు ఎంత ప్రాముఖ్యతనిస్తున్నాం, ప్రార్థనకు మనం ఎంత సమయాన్ని ఇస్తూ ఉన్నాం. యేసు ప్రభు వారు బాప్తిజము పొందిన తర్వాత ఆయన ప్రార్థన చేయడానికి ఆయన వెళ్తూ ఉన్నారట. ఆయన ప్రార్థిస్తూ ఉంటుండగా పరిశుద్ధాత్మ శరీరాకారముతో పావురము వలె ఆయన మీదకి దిగిరావడం మనం గమనిస్తూ ఉన్నాం. అంటే మనం ఒకసారి ఆలోచన చేద్దాం, ప్రార్థన దేవునితో సంబంధాన్ని అనుబంధాన్ని బలపరుస్తూ ఉంది. ప్రార్థించటము వలన పరిశుద్ధాత్మ అభిషేకము మన మీదకి దిగి వస్తూ ఉంది. ప్రార్థించటము వలన దేవుని ఆమోదము మనకి తెలియపరచబడుతూ ఉంది. అంటే ప్రార్థించటము వలన నీకు దేవునికి సమాధానము ఏర్పరచబడుతుంది. ప్రభువు అంటూ ఉంటాడు, నీవు నా కుమారుడవని, నీవు నా కుమార్తెవని ఆ దేవుడు అనడాన్ని బట్టి మనము అంతరంగములో ఎంతో సమాధానాన్ని పొందుకోగలుగుతాం. దేవుని యొక్క అభిషేకము మనం పొందుకున్న తర్వాత మళ్ళీ పాత జీవితానికి మన జీవితంలో ఏమాత్రము అవకాశం ఇవ్వడానికి మనం ఇష్టపడం, మళ్ళీ పాప కార్యాలను చేయడానికి ఏమాత్రము ఇష్టపడం. దేవుని యొక్క అభిషేకము పొందుకున్న మనము దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి మాత్రమే మనం ఇష్టపడే వారిగా మనం ఉంటూ ఉంటాం. కాబట్టి మన ఆత్మీయ జీవితములో ప్రభుకి ఇష్టలుగా జీవించగలగడానికి ప్రభు యొక్క చిత్తాన్ని మనం నెరవేర్చే ముందుగా మన జీవితాన్ని ప్రభుకి మళ్ళీ మనం అప్పగించుకోవడానికి ప్రార్థన ఎంతో అవసరమో అని ప్రభు పేరిట మనవి చేయడానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను. యేసు ప్రభు వారు బాప్టిజం తీసుకుని ఆయనే ప్రార్థనకు అంతగా ప్రాముఖ్యతనిస్తే మానవులుగా ఉంటున్న మనము లోకరక్షకుడైన యేసు ప్రభు వారి యొక్క రక్తములో కడగబడిన తర్వాత ప్రార్థనకు ప్రాముఖ్యతనివ్వకుండా మళ్లీ మనము నామకార్థ క్రైస్తవులుగా జీవించడానికి ఇష్టపడితే ఆత్మీయతలో మనం ఏమాత్రం కూడా అభివృద్ధి చెందాం. ప్రార్థనకు మనము ప్రాముఖ్యతనివ్వకుండా జీవిస్తూ ఉంటే మనము దేవుని చిత్తాన్ని నెరవేర్చే బిడలుగా మనం ఉండలేము. పాపాన్ని జయించే బిడలగా మనం ఉండలేము. దేవుని అభిషేకముతో నింపబడిన బిడలగా, దేవుని రాజ్యవ్యాప్తికి పరిగెత్తే బిడలగా మనం ఉండలేము అని గమనించాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాం. మనము మన యొక్క జీవితంలో ప్రార్థనకు మనం ఎంత ప్రాముఖ్యతనిస్తున్నామో ఒకసారి మనం గమనించాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాం. యేసు ప్రభు వారు ప్రార్థిస్తూ ఉంటే ఆకాశము తెరవబడినట్లుగా, దేవుని యొక్క అభిషేకము వారి మీదకి దిగి వచ్చినట్లుగా, ఆయన దేవుడు ఆయనను తన ప్రియకుమారుడు అని మాట్లాడుతూ ఉన్న సందర్భాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. అంటే దేవు ప్రార్థన ఆకాశము తెరవబడేటట్లుగా చేయగలుగుతుంది. అంటే దేవుని యొక్క కార్యాలను చూడగలిగేటట్లుగా, దేవుని యొక్క అభిషేకాన్ని పొందుకునేటట్లుగా ప్రార్థన మరి క్రైస్తవుని జీవితంలో ఎంతో ప్రాముఖ్యతను వహిస్తూ ఉంది అని గమనించాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాం. రెండవదిగా మనం గమనిస్తున్నట్లయితే ప్రార్థనకు మనం ప్రాముఖ్యతనివ్వడం వల్ల మన యొక్క జీవితాలు రూపాంతరము చెందబడతాయి. యేసు ప్రభు వారు ప్రార్థిస్తూ ఉన్నప్పుడు మనం చదువుకున్న ఆ మూల వాక్యములో మనకు కనబడుతూ ఉంది. ఆయన ప్రార్థిస్తూ 29వ వచనం, ఆయన ప్రార్థిస్తూ ఉండగా ఆయన ముఖరూపము మారెను. అదే లూకాస్ మది మత్తయి సువార్త 17వ అధ్యాయము మొదటి వచనములో ఆయన గమనిస్తే ఆయన ఏకాంతముగా పోయి వారి ఎదుట రూపాంతరము పొందెను, ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించెను, ఆయన వస్త్రములు వెలుగు వలె తెల్లనివాయను. అంటే ప్రార్థన మన అంతరంగాన్ని మారుస్తూ ఉంది, ప్రార్థన మన జీవితాన్ని మారుస్తూ ఉంది. ఒకప్పుడు దేవునికి ఆయాసకరంగా, ఒకప్పుడు ఇంటిలో ఉన్న వారికి ఎంతో దుఃఖకరంగా, వేదనకరంగా, ఈ కుటుంబంలో సమాధానం లేని విధంగా జీవిస్తున్న మనము అటు లోకానికి, ఇటు దేవునికి, ఇటు కుటుంబానికి కూడా మరి ఈ ప్రాముఖ్యతనివ్వలేని బిడలగా, వారిని దుఃఖపరిచే విధంగా, సమాజానికి ఉపయోగపడని వారిగా, దేవునికి కూడా ఉపయోగపడని వారిగా జీవిస్తున్న మన జీవితంలో ఎప్పుడైతే ఆయనకు మళ్ళీ మనం అప్పగించుకుని ఆయన సన్నిధిలో మన పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టి మనం ప్రార్థన చేస్తూ ఉంటామో మన బ్రతుకు మార్చబడుతుంది, మనము రూపాంతరము చెందబడతాం. పైకి అదే వ్యక్తి కనబడుతూ ఉండొచ్చు, కానీ అంతరంగంలో మార్పు కలుగుతుంది, ఆయన మాటలలో పరివర్తన కలుగుతుంది, ఆయన యొక్క హృదయములో ఆ అనేకమైన పాపాలు అప్పటి వరకు దాగి ఉంటాయి, ఆ పాపాలను ఒప్పుకొని విడిచిపెట్టడానికి ఇష్టపడే వారిగా ఉంటూ ఉంటారు. అందుకనే రోమీలకి రాసిన పత్రికలో మనం గమనించినట్లయితే, రోమీలకి రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనాన్ని మనం గమనించినట్లయితే, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునయున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనసు మారి రూపాంతరము పొందుడి. ఎప్పుడు అని మనం గమనిస్తే ఆయన అంటున్నాడు, కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకున్నప్పుడు మాత్రమే, మన ఇష్టానుసారంగా జీవించేటప్పుడు కాదు, మన అంతరంగము మార్చబడేది, మన హృదయ స్థితి మార్చబడేది, మన పరివర్తన మార్చబడేది, మన ప్రవర్తన మార్చబడేది, మన చూపులు మన నడత మార్చబడేది. ఎప్పుడయ్యంటే మనం వ్యక్తిగతంగా ప్రభువుతో సహవాసం చేయడానికి మనము మోకరించినప్పుడు మాత్రమే, మనం ప్రార్థించినప్పుడు మాత్రమే మన పాపాన్ని మనం ఒప్పుకోగలుగుతాము, మనం పశ్చాత్తాప పడగలుగుతాము, మన హృదయములో దాగి ఉన్న ప్రతి పాపాన్ని దేవుని ఎదుట ఒప్పుకొని విడిచిపెట్టడానికి ఇష్టపడతాం. అందుకనే కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో పౌలు గారు మాట్లాడుతూ ఉన్న మాట ఒకసారి మనం గమనించినట్లయితే ఆయన అంటూ ఉన్న మాట ఏంటి అంటే, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనాన్ని గమనించినట్లయితే, కాగా ఎవడైనను క్రీస్తు నందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతది గతించెను ఇదిగో క్రొత్తవాయను, సమస్తము దేవుని వలనైనవి. ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధానపరుచుకొని ఆ సమాధానపరుచు పరిచర్యను మనకు అనుగ్రహించెను. ఏంటట, మనం యేసు ప్రభు వారి సన్నిధిలో మన పాపాన్ని మనం ఒప్పుకున్నప్పుడు ఆయన అంటూ ఉన్నాడు మన జీవితం మార్చబడుతుంది, మన స్వభావము మార్చబడుతుంది, పాతవన్నీ గతించిపోతాయి, సమస్తమును నూతనమవుతాయి అని దేవుని లేఖనాలు సెలవిస్తున్నాయి. అందుకనే పౌలు గారు అంటూ ఉన్నాడు 15వ వచనంలో, జీవించు వారికి మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వారి కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందినను. ఎవరు ఎవరి కోసం జీవించాలి అని అంటే, ఎప్పుడైతే మనము మన పాపాన్ని ఒప్పుకొని విడిచిపెడతామో అప్పటి నుంచి మనము మన కోసం జీవించడానికి ఇష్టపడవు, కానీ ప్రభు యొక్క చిత్తాన్ని నెరవేర్చడం కొరకు, ప్రభు యొక్క ప్రణాళిక మన జీవితము ద్వారా నెరవేర్చబడుటకు, ప్రభు రాజ్యము కట్టబడడానికి మనము ప్రభు కొరకు జీవించడానికి ఇష్టపడే వారిగా ఉంటాం. పౌలు గారి జీవితంలో ఎప్పుడైతే దమస్కు మార్గములో యేసు ప్రభు వారు వారిని దర్శించారో, ఆయన ఉపవాసం ఉండి ప్రార్థించిన తర్వాత, ఆయన పాపపు పొరలు రాచబడిన తర్వాత, దేవుని ఆత్మచేత నింపబడిన తర్వాత, ప్రభు కొరకు తన్ను తాను సమర్పించుకుని ప్రభు యొక్క సువార్తను ప్రకటించిన వ్యక్తిగా ఉంటూ ఉన్నాడు. ఎక్కడ కూడా వెనుతిరిగిన వాడిగా లేడు. ఆయన జీవితంలో దేవునికి ఎంతో ప్రాముఖ్యతనిచ్చి తన బ్రతుకు మార్చబడినది, తన ప్రవర్తన మార్చబడినది, తన క్రియలు మార్చబడ్డాయి అని లోకానికి చూపించిన వ్యక్తిగా ఆయన మరి జీవితము మనకి కనబడుతూ ఉంది. కాబట్టి ప్రార్థన మన అంతరంగాన్ని మారుస్తూ ఉంది, ప్రార్థన మనము రూపాంతరము చెందే విధంగా మన ప్రార్థన మనలను మారుస్తూ ఉంది, ప్రార్థించటం వలన మన ఆత్మీయ స్థితి పెరుగుతూ ఉంది, ప్రార్థించటం వలన దేవుని యొక్క అభిషేకము, దేవుని యొక్క మహిమ మన ముఖములో ప్రతిబింబిస్తూ ఉంది అని మనం గమనించాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. దానికి మోషే జీవితంలో మనం గమనిస్తే, మోషే సీనాయి కొండ మీదకి వెళ్లి దేవునితో 40 దినాలు గడిపి ఆయన దిగి వస్తూ ఉన్నప్పుడు ఆయన ముఖమును ప్రజలు చూడలేకపోయారట, ఆయన ముఖము మీద ముసుగు వేసుకున్నాడట. అంటే దేవుని యొక్క మహిమను ఆయన ముఖములో ప్రజలు చూడలేక వారు కన్నులు మూసుకున్నారట. వారు ఆయన మోషే తన ముఖము మీద ఆ యొక్క వస్త్రమును కప్పుకున్నట్లుగా బైబిల్ లేఖనాల్లో మనం చూడగలుగుతూ ఉన్నాం. దేవుని అభిషేకము మనలోనికి వచ్చినప్పుడు, దేవుని యొక్క మహిమ మన ముఖములో ప్రతిబింబిస్తూ ఉన్నప్పుడు మన ముఖమును చూసే వారికి అది ఎంతో ప్రశాంతతగా కనబడుతూ ఉంది. మన ముఖమును పాపములో ఉన్న వ్యక్తులు చూడలేని వారిగా ఉంటారు అని లేఖనాలు సెలవిస్తున్నాయి. కాబట్టి ప్రార్థన లేని జీవితము మార్పు లేని జీవితము, ప్రార్థన లేని జీవితము జీవము లేని జీవితముతో సమానము అని మరి భక్తులు సెలవిస్తున్నారు. కాబట్టి మనము ప్రార్థనకు ప్రాముఖ్యతనివ్వాలి, మన పాపపు బ్రతుకు మార్చబడాలి, మన పాపపు స్వభావం మార్చబడాలి, మన పాపపు క్రియలను విడిచి పరిశుద్ధతను కలిగి జీవించాలి, మన ఆత్మీయ అభివృద్ధి పొందాలి అనేంటే మనము ఖచ్చితంగా ప్రార్థనకు మనము ఎంతో ప్రాముఖ్యతనిచ్చేవారిగా మనం ఉండాలి అని దేవుని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. మూడవదిగా గమనించినట్లయితే ప్రార్థన వలన మరి మనం దేవుని కార్యాలను మన జీవితాలలో మనం చూడగలిగే వారిగా మనము ఉంటామని దేవుని లేఖనాలు సెలవిస్తున్నాయి. ఒకసారి రాజుల మొదటి గ్రంథము 18వ అధ్యాయం మనం గమనించినట్లయితే, రాజుల మొదటి గ్రంథము 18వ అధ్యాయము 36వ వచనం నుంచి 38వ వచనం వరకు మనం చదువుకున్నాం. 36వ వచనం నుంచి 38వ వచనం. అస్తమయ నైవేద్యము అర్పించు సమయమున ప్రవక్తయగు ఏలియా దగ్గరికి వచ్చి ఈలాగు ప్రార్థన చేసెను, యెహోవా అబ్రహాము ఇస్సాకు ఇజ్రాయేలీల దేవా, ఇస్రాయేలీల మధ్య నీవు దేవుడవై ఉన్నావనియు, నేను నీ సేవకుడనై ఉన్నాననియు, ఈ కార్యములన్నీ నీ సెలవు చేత చేసి తిననియు ఈ దినమున కనవరుచుము. యెహోవా నా ప్రార్థన ఆలకించుము, యెహోవావైన నీవే దేవుడవై ఉన్నావనియు, నీవు వారి హృదయములను నీ తట్టునకు తిరగజేయుదువనియు ఈ జనులకు తెలియజేయునట్లుగా నా ప్రార్థన అంగీకరించుము. ఇక్కడ మనం గమనించినట్లయితే ఏలియా ప్రవక్త కనబడుతూ ఉన్నారు. ఇక్కడ ఏలియా ప్రవక్త కాలంలో అహాబు రాజు ఉన్నాడు, అతని యొక్క భార్య యెజ్బేలు ఉన్నది. ఈమె భయంకరమైన వ్యక్తి. ఈ యొక్క యెజ్బేలు మరి బయలు దేవతలను ఆరాధించే వ్యక్తులను ప్రోత్సహించే విధంగా ఉంటూ ఉంది. అదే విధంగా యూదులను ఎంతగానో హింసించే వ్యక్తిగా ఉంటూ ఉంది. ఆ యూదులను ఆ కాలంలో చంపుతున్నట్లుగా కూడా లేఖనాల్లో మనం చూడగలం. అయితే అక్కడ మరి ఉబద్యా ద్వారా మరి యెహోవా యందు భయభక్తులు కలిగిన బిడలు పోషించబడుతూ ఉంటారు. ఆ సందర్భంలో ఈ యొక్క సమూయేలు ప్రవక్త బయటకు వచ్చి ఆ యొక్క బయలు దేవతలను ఆరాధించే వారిని, బయలు దేవతలకు ప్రవక్తలుగా ఉన్నవారిని ఆ యొక్క కర్మేలు పర్వతం మీదకి రమ్మని చెప్పి ఆయన అంటూ ఉన్నాడు. ఏలియా ప్రవక్త అంటూ ఉన్నాడు. ఏలియా 18వ అధ్యాయము 21వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. ఏలియా జనులందరి దగ్గరికి వచ్చి, ఎన్నాళ్ళు మట్టుకు మీరు రెండు తలంపుల మధ్య తడబడుచుందురు? యెహోవా దేవుడైతే ఆయనను అనుసరించుడి, బయలు దేవుడైతే వానిని అనుసరించుడని ప్రకటన చేయగా జనులు అతనికి ప్రత్యుత్తరముగా ఒక్క మాట అయినను పలకకపోయిరి. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఒకసారి గమనిద్దాం, మనకి ఎన్నో సవాళ్లు ఎదురవుతూ ఉంటాయి. ప్రభు కొరకు మనం ఎలా జీవిస్తున్నాం, ప్రభు కొరకు మనం ఎలా నిలబడుతూ ఉన్నాం, ప్రభు కార్యాలను మన జీవితం ద్వారా లోకానికి చూపించడానికి మనము ప్రభుతో ఎంతగా ఐక్యము చేయబడి జీవించగలుగుతూ ఉన్నామనేది మనం ఒకసారి ఇక్కడ మనం పరిశీలన చేసుకునే వారిగా మనం ఉండాలి అని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాం. యేసు ప్రభువుని నమ్ముకున్న తర్వాత కూడా చాలా మంది రెండు తలంపుల మధ్యలో జీవిస్తూ ఉంటారు. అటు లోకమో ఇటు దేవుడు, అటు పాపమో ఇటు పరిశుద్ధత అన్ని రెండు కలిపి జీవించడానికి ఇష్టపడుతూ ఉంటారు. వారు నామకార్థ క్రైస్తవులుగా జీవిస్తూ ఉంటారు, దేవుణ్ణి దుఃఖపరిచే వారిగా జీవిస్తూ ఉంటారు, దేవుని రక్షణను నిర్లక్ష్యపరిచే వారిగా జీవిస్తూ ఉంటారు, దేవుని అవమానపరిచే వారిగా జీవిస్తూ ఉంటారు, దేవుని కార్యాలను వారి జీవితంలో చూడలేని వారిగా జీవిస్తూ ఉంటారు. కానీ ఇక్కడ ఏలియా ప్రవక్త మాత్రము అలా ఉండడానికి ఇష్టపడట్లే, దేవుని యొక్క మహిమను ప్రజలకు కనబరచడానికి, ఎవరు నిజమైన దేవుడో తెలియపరచడానికి ఏలియా రోషము కలిగిన వాడై అక్కడ నిలబడి సవాలు విసురుతూ ఉంటాడు. అయితే 450 మంది బయలు ప్రవక్తలు ఏలియా విసిరిన సమాధానానికి, అంటే ప్రశ్నకు, ఆ సవాలుకు వారు ముందుకు వస్తారు. వారి దేవునికి వారు బలి ఇవ్వడానికి వస్తారు. అయితే అగ్ని లేకుండా ఆ దహన బలి దహించి వేయబడాలి అని ఒక సవాలు మరి విసిరినప్పుడు ఆ సవాలుకు వారు అంగీకరించి ముందుకు వచ్చి ఒక బలిపీఠాన్ని కట్టి దాని మీద దహన బలిని ఉంచి ఆ యొక్క బయలు ప్రవక్తలు 450 మంది ఆ రోజంతా ఉదయం నుంచి సాయంకాలం వరకు ప్రార్థన చేస్తుంటారు. కానీ బయలు దిగి వచ్చి ఆ దహన బలిని దహించి వేయలేడు. కానీ ఏలియా ప్రవక్త ఒక యొక్క బలిపీఠమును కట్టి ఆ బలిపీఠము చుట్టూ నీళ్లు పోసి ఆ బలిపీఠం మీద దహన బలి వేసిన తర్వాత ఏలియా ప్రార్థించగా దేవుని యొక్క అభిషేకము, దేవుని యొక్క అగ్ని ఆకాశము నుండి దిగి వచ్చి ఆ దహన బలిని దహించి వేసినట్లుగా లేఖనాల్లో మనము చూడగలుగుతున్నాం. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఏలియా ప్రార్థన చేస్తూ ఉంటే ఆకాశము నుండి దేవుని యొక్క అగ్ని భూమి మీదకి దిగి వచ్చినట్లుగా ఈ లేఖనాల్లో మనం చూడగలుగుతున్నాం. ఆ 38 ఆ వచనంలో మనము ఆ సందర్భాన్ని మనం గమనించవచ్చు. అతడు ఈలాగు ప్రార్థన చేయుచుండగా యెహోవా అగ్ని దిగి దహన బలి పశువులను, కట్టెలను, రాళ్లను, బుగ్గిని దహించి కందకములందున నీళ్లను ఆరిపోజేసెను. దేవునికి మహిమ కలుగునుగాక. నా ప్రియ సహోదరి సహోదరుడ, ఏలియా కూడా మనవంటి మానవ స్వభావము కలిగిన వ్యక్తే. ఆయన ప్రార్థన చేస్తూ ఉంటే ఆకాశం నుండి దేవుని యొక్క అగ్ని దిగి వచ్చి దహన బలిని దహించి వేసినట్లుగా లేఖనాల్లో మనం చూడగలుగుతున్నాం. ఆయన ప్రార్థన చేయగా ఆకాశము మూయబడి 3.5 సంవత్సరములు వర్షము కురవడం మానివేసినట్లుగా లేఖనాల్లో మనం చూడగలం. ఆయన ప్రార్థించగా ఆకాశము తెరవబడడం, వర్షము కురవడము మనము లేఖనాల్లో మనం చూడగలుగుతున్నాం. ఏలియా కూడా మన వంటి స్వభావము కలిగిన వాడే అని లేఖనాలు సెలవిస్తున్నాయి. నీ ప్రార్థన, నా ప్రార్థన, మనందరి ప్రార్థన ఎలా ఉంది? దేవుని యొక్క అభిషేకాన్ని, దేవుని యొక్క అగ్నిని భూమి మీదకి దించగలిగిన ఆ ప్రార్థన శక్తిని మనము కలిగి ఉన్నామా? అంటే దేవుని యొక్క సమాధానము దేవుని యొద్ద నుండి మన మీదకి, మన యొద్దకు దిగి వచ్చే విధంగా మన ప్రార్థన ఉండాలి అని దేవుని లేఖనాలు సెలవిస్తున్నాయి. దేవుని మహిమను ప్రజలు చూడగలిగే విధంగా మన ప్రార్థన జీవితం ఉండాలి అని లేఖనాలు సెలవిస్తున్నాయి. చాలా మంది జీవితాలలో దేవుని కార్యాలు చూడలేకపోవడానికి గల కారణం, చాలా మంది పరిచర్యలో దేవుని కార్యాలు చూడలేకపోవడానికి గల కారణం ఆ ప్రార్థనకు ఆ వ్యక్తులు ప్రాముఖ్యతనివ్వకపోవడమే, దేవునికి ఆ ప్రాముఖ్యతను తన జీవితంలో ఇవ్వకపోవడమే. దేవుని కార్యాలను చూడాలి అనే ఆశతో ప్రార్థన చేయకపోవడాన్ని బట్టే వారి జీవితాలలో దేవుని యొక్క కార్యాలను చూడలేని వారిగా ఉంటూ ఉన్నారని మరిచిపోవద్దని ప్రభు పేరట మనవి చేస్తున్నాను. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఏలియా కూడా మనవంటి స్వభావము కలిగిన వాడే అని లేఖనాలు సెలవిస్తూ ఉన్నప్పుడు ఏలియా ప్రార్థించగా దేవుని కార్యాలను దేవుడు చేసినట్లుగా మనము ప్రార్థిస్తూ ఉన్నప్పుడు కూడా దేవుడు కార్యాలు చేయగలిగిన సమర్థుడు. ఆయన నిన్న, నేడు, నిరంతరము ఏకరీతిగా నిన్నవాడు. ఆయన అసమర్థుడు కాడు. ఆయన మాట తప్పే దేవుడు కాడు. ఆయన శక్తి సన్నగిల్లిపోదు. కేవలము మన జీవితములో దేవునితో ఉండే ఆ సమాధానము కలిగి ఉండకపోవడమే, దేవునికి ఇవ్వవలసిన సమయాన్ని దేవునికి ఇవ్వలేకపోవడమే, దేవుని సన్నిధిలో ప్రార్థించాల్సిన సమయము మనం ప్రార్థించకపోవడం వలనే మనం దేవుని కార్యాలను చూడలేకపోతూ ఉన్నామనేది మరిచిపోవద్దని ప్రభు పేరిట మనం చేసుకున్నాం. ఈరోజు ఈ మాటలు వింటున్న మనము మన జీవితంలో ప్రార్థనకు మనం ఎంత ప్రాముఖ్యతనిస్తున్నామో మనం గ్రహించుకొని ప్రార్థనకు మనము ప్రాముఖ్యతనివ్వకపోవడాన్ని బట్టి ఆత్మీయతలో మనం ఎంత దిగజారిపోయామో, దేవుని అభిషేకాన్ని మనం ఎంత కోల్పోయామో, దేవుని కార్యాలను మనం ఎంతగా చూడలేకపోతున్నామో గ్రహించుకొని ప్రార్థనకు మనం ప్రాముఖ్యతనిచ్చేవారిగా ఉండాలి. రక్షించబడిన తొలి దినాలలో, మారు మనసు పొందిన తొలి దినాలలో ప్రభు పాదాలు పట్టుకొని వెక్కి వెక్కి ఏడ్చి ప్రభుకి మన జీవితాలను అప్పగించి ప్రభు అభిషేకాన్ని పొందుకున్న మనము, ప్రభు కార్యాలను చూసిన మనము ఇప్పుడు మన జీవితంలో ప్రభు యొక్క కార్యాలు చూడకపోవడానికి గల కారణం దేవుడు అసమర్థుడని కాదు, దేవుని కార్యాలు చూడకపోవడానికి మన ప్రార్థన జీవితమే సరిగా లేదు అనేది మనం గమనించాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. నాలుగవదిగా మనం గమనించినట్లయితే దేవుని కార్యాలను మనము ప్రార్థిస్తూ ఉంటుండగా దేవుని కార్యాలను మనము చూడగలము అనేది మరి లేఖనాలు సెలవిస్తున్నాయి. దానియేలు గ్రంథము మనందరికీ తెలిసిన సందర్భమే. 6వ అధ్యాయము దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 10, 11, 12, 10 వచనాన్ని ఒకసారి మనం చదువుకున్నాం. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 10వ వచనాన్ని మనం గమనిద్దాం. 10వ వచనాన్ని చదువుకున్నాం. ఇట్టి శాసనము సంతకము చేయబడినని దానియేలుకు తెలుసుకొనినను. అతడు తన ఇంటికి వెళ్లి యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాలుని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయనను స్తుతించుచూ వచ్చెను. ఎంత వ్యతిరేక పరిస్థితులు మన జీవితంలో ఎదురైనా దేవుని కార్యాలను ఒకవేళ మన జీవితంలో చూడడానికి ఆలస్యమైనా ప్రార్థించటము మనము ఆపకూడదు, ప్రార్థించటము మనం మానకూడదు, ప్రభువును స్తుతించడం మనం మానకూడదు. ప్రభువుకి ఇచ్చే సమయాన్ని ఖచ్చితంగా మనం ప్రభువుకి ఇవ్వాల్సిన వారమై ఉన్నాము. ప్రభు యొక్క కార్యాలను చూడగలుగుటకు నిరీక్షణతో ఆయన సన్నిధిలో ప్రార్థిస్తూ ఆయన ఇచ్చిన రక్షణను బట్టి, ఆయన ఇచ్చిన ఆయుష్ను బట్టి, ఆయన ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి, ఆయన ఇచ్చిన కుటుంబాన్ని బట్టి, ఆయన ఇచ్చిన ఆత్మీయ స్థితిని బట్టి, ఆయన ఇచ్చిన పరిచర్యను బట్టి ప్రభువుని స్తుతించే వారిగా మనం ఉండాలి అని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాను. దానియేలు జీవితంలో ఆ రాజ్యములో ఆయన ఎంతో మరి ఉన్నతమైన స్థితిలో ఉన్నప్పటికీ దానియేలు మీద ఏదో ఒక నేరము మోపాలని, ఆయన తప్పుడు మనిషిగా రాజు ఎదుట ఆయన్ని నిలబెట్టాలని అక్కడ ఉంటున్న ప్రజలు, ఆ బబులోని దేశంలో ఉంటున్న వారు ఒక రాజు దగ్గర నుంచి ఒక శాసనాన్ని తీసుకుని వచ్చారు. నెల దినములు ఎవరు ఏ వ్యక్తిని ఆరాధించకూడదు అని ఒక శాసనాన్ని తీసుకొని వచ్చారు. ఎవరైనా ఒకవేళ అలా ఆరాధిస్తే వారు ఖచ్చితంగా సింహాల బోనులో వేయబడతారు అని రాజు ద్వారా శాసనము చేయించినప్పటికీ, ఆ శాసనము తెలిసినప్పటికీ దానియేలు మాత్రము రాజు కంటే శ్రేష్ఠుడైన, రాజును ఏర్పాటు చేసిన, రాజ్యాధికారాన్ని అప్పగించిన ఆ సర్వ సృష్టికర్త అయిన దేవాది దేవుణ్ణి ప్రార్థించటము, ఆయనతో సహవాసము చేయడము దానియేలు ఏ మాత్రము ఆపవేయలేదు. ప్రార్థించటము మానలేదు, ప్రభువుని స్తుతించటము మానలేదు. ప్రభువు నన్ను ఈ యొక్క బబులేని దేశంలో నేను బానిసగా పట్టబడి వచ్చినప్పటికీ ఆయన నన్ను ప్రేమించి, నా స్నేహితులను ప్రేమించి ఈ రాజ్యంలో ఉన్నతులుగా మమ్మల్ని ఉంచినందుకు ప్రభు కొరకు మేము సాక్షులుగా ఉండాలని బాలురుగా యవనస్తులుగా ఉన్న కాలము నుండే వారు తీర్మానం తీసుకుని దేవునికి సమర్పించుకొని దేవునికి ప్రతిష్ఠించుకొని దేవుని చిత్తాన్ని నెరవేరుస్తూ వస్తున్న వ్యక్తులుగా ఉన్నారు. అలాంటి వ్యక్తులలో దానియేలు అశాసనము చేయబడిన దానియేలు ప్రార్థించటము మానలే, ప్రభువుని స్తుతించడం మానలే. అయితే ఏం జరిగిందో ఒకసారి 20వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. ఆయన గుహ దగ్గరకు రాగా దుఃఖ స్వరముతో దానియేలును పిలిచి, జీవము గల దేవుని సేవకుడైన దానియేలు, నిత్యము నీవు సేవించుతున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగినా అని అతన్ని అడిగను. నా ప్రియ సహోదరి సహోదరుడా, ప్రార్థించటము మానకపోవడాన్ని బట్టి, దేవుని స్తుతించడం మానకపోవడాన్ని బట్టి, రాజు ఇచ్చిన శాసనమును బట్టి ఆయన సింహాల బోనులో వేయబడ్డాడు. అనుదినము తప్పక సేవించుచున్న నీ దేవుడే నిన్ను రక్షిస్తాడు అని రాజు కూడా సెలవిచ్చాడు. దానియేలు సింహాల బోనులో వేయబడినప్పటికీ ఆయన మోకరించి దేవుణ్ణి స్తుతిస్తూ దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ ఉండడాన్ని బట్టి సింహాలు ఏమాత్రము దానియేలుకు హాని చేయలేదు. తెల్లవారగానే రాజు గబగబ ఆ గుహ యొద్దకు వచ్చి దుఃఖ స్వరముతో పిలుస్తూ ఉన్నాడట. అంటే దానియేలు ఎంతగా రాజు ప్రేమించాడో, దానియేలు ఎంతగా రాజుకు నమ్మకంగా జీవించాడో, దానియేలు ఎంత యథార్థవంతుడో, దానియేలు ఎంత దేవుని యందు భయభక్తులు కలిగిన వాడో రాజుకు తెలుసు. మరి నీవు నేను ఉద్యోగం చేస్తూ ఉన్నావు, నీవు నేను డిపార్ట్మెంట్ లో ఉంటున్నావు, ప్రభు ఇచ్చిన మహాకృపను బట్టి ఆయా డిపార్ట్మెంట్ లో ఆయా స్థితుల్లో ఉద్యోగాలు చేస్తున్నా మనము మన అధికారుల మధ్యలో, మన కొలిక్స్ మధ్యలో దేవునికి మహిమ తెచ్చే బిడ్డలుగా మనం జీవిస్తున్నామా, దేవునికి సాక్షులుగా మనం ఉంటూ ఉన్నామా, మన నమ్మకత్వాన్ని, మన యథార్థతను, మన పాపము లేని స్థితిని మన అధికారులు గమనించగలుగుతూ ఉన్నారా? అలాంటి జీవితము మనం జీవించాలి. వారు నిజమైన దేవుడు, మనము ఆరాధిస్తున్న దేవుడే అని వారు గ్రహించగలిగేటట్లుగా మన జీవితము మార్చబడినదా? ఒకసారి ఆలోచించేద్దాం. దానికి కారణం ప్రార్థన జీవితాన్ని కలిగి ఉండడాన్ని బట్టి రాజు హృదయాన్ని కూడా దేవుడు తన వైపు త్రిప్పగలిగినాడు అని మనం గమనించాలి. ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండడాన్ని బట్టి ఆ యొక్క మృగాలు కూడా ఆ యొక్క భక్తునికి హాని చేయకుండా అవి మౌనము వహించాయి. అంటే దేవుడే వాటి నోళ్లను ముయించినట్లుగా లేఖనాల్లో మనం చూడగలుగుతున్నాం. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఒకవేళ నీ జీవితంలో ఏదైనా గడ్డు పరిస్థితిని నువ్వు ఎదుర్కొంటూ ఉన్నప్పుడు, ఏదైనా భయంకరమైన పరిస్థితిని నువ్వు ఎదుర్కొంటూ ఉన్నప్పుడు, ఆ పరిస్థితిని నువ్వు జయించలేకపోతూ ఉన్నా, ఆ పరిస్థితి ఆ సందర్భం ఒకవేళ నీ మీదకి వస్తే నువ్వు చేయాల్సింది నేను చేయాల్సింది ఏంటో తెలుసా? మనం దేవుని ఎదుట ప్రార్థించేవారిగా ఉండాలి, నిరీక్షణతో ప్రార్థించేవారిగా ఉండాలి, విశ్వాసముతో ప్రార్థించేవారిగా ఉండాలి. మన ప్రార్థనకు మన పరిస్థితులను బట్టి మనం స్వస్తి పలికే వారిగా ఉండకూడదు, ప్రార్థనకు ప్రాముఖ్యతను ఇవ్వలేని వారిగా ఉండకూడదు. కానీ ఇక్కడ దానియేలు భక్తుడు మాత్రము ఆయన ప్రార్థనకు ప్రాముఖ్యతనిచ్చినట్లుగా లేఖనాల్లో మనం చూడగలుగుతున్నాం. పరిస్థితులు మారకపోయినా, పరిస్థితులు వ్యతిరేకంగా ఉన్నా, ప్రాణపాయ పరిస్థితి వచ్చినా కూడా ఆయన ప్రార్థించటము మానలేదు, ఆయన దేవుని యందు విశ్వాసం ఉంచటము ఆపలేదు అని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. అదే ప్రార్థన దేవుని కార్యాన్ని చూడగలిగే విధంగా, మృగాల నోళ్లను మూయగలిగే విధంగా, రాజు యొక్క హృదయాన్ని తన తట్టు తిప్పగలిగే విధంగా ఆ ప్రార్థన జీవితమే మార్చివేసిందని లేఖనాల్లో మనం చూడగలుగుతూ ఉన్నాం. ఈ ఉదయ కాలంలో దేవుని మాటలు వింటున్న మన జీవితాల్లో కలిగే ఆ వ్యతిరేకమైన పరిస్థితుల్లో కూడా మనము కూడా ప్రార్థన జీవితాన్ని మనము కలిగి ఉంటే ఆయన ఆ భయంకరమైన మృగాలు మనుషులను చంపుకునే తినే ఆ మృగాలను సైతము నోళ్లను మూయగలిగిన ఆ దేవుడు నిన్ను నీ ఆత్మీయ జీవితాన్ని మన ఆత్మీయ జీవితాన్ని పతనము చేయగలిగిన, పరిస్థితులను తారుమారు చేయగలిగిన సమర్థుడైన దేవుడు మన దేవుడు అని ఉదయ కాలంలో గ్రహించాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. ఐదవదిగా చూసినట్లయితే నూతన నిబంధన గ్రంథములో అపొస్తలుల కార్యాల గ్రంథంను మనం గమనించినట్లయితే, అపొస్తలుల కార్యాల గ్రంథము 16వ అధ్యాయం, అపొస్తలుల కార్యాల గ్రంథము 16వ అధ్యాయము 25-26 వచనాలు ఒకసారి చదువుకుందాం. అపొస్తలుల కార్యాల గ్రంథం 16వ అధ్యాయం 25-26 వచనాలు మనం ఇక్కడ గమనించినట్లయితే, ఇక్కడ వారు ఆ యొక్క తుయతైర పట్టణానికి వచ్చి అక్కడ ఆ పౌలు శీలలు దేవుని సువార్తను ప్రకటిస్తూ ఉన్నప్పుడు, వారు బోధిస్తూ ఉన్నప్పుడు ఆ గ్రామంలో ఒక దెయ్యము పట్టిన ఆ యొక్క వ్యక్తి ద్వారా లాభము పొందుకుంటున్న వ్యక్తులు ఉన్నారు. అయితే పౌలు శీలలు ఆ యొక్క సువార్తను ప్రకటిస్తూ ఉన్నప్పుడు వారికి అది ఎంతో ఆటంకంగా ఉన్నప్పుడు ఆ యొక్క పౌలు ఆ యొక్క ఆ దెయ్యమును గద్దించగా ఆ దెయ్యము ఆ యొక్క వ్యక్తిని విడిచి వెళ్లిపోయినట్లుగా లేఖనాల్లో మనం చూడగలుగుతున్నాం. ఆ సందర్భంలో వారిని కొట్టి దత్తములతో కొట్టి ఆయనను బంధించి వారిద్దరిని బంధించి వారిని చెరసాలలో వేయగా ఆ చెరసాలలో వారు బందీలుగా ఉన్నట్లుగా లేఖనాల్లో మనం చూడగలుగుతున్నాం. ఆ చెరసాలలో ఎంత భయంకరంగా ఉన్నారో 24వ వచనం చదువుకున్నాం. అతడు అట్టి ఆజ్ఞను పొంది వారిని లోపలి చెరసాలలోనికి తోసి వారి కాళ్లకు బొండము వేసి బిగించారట. ఏంటట, ఎంత గజ దొంగలైతేనో, ఎంత భయంకరమైన వ్యక్తులు, ఆ నేరం చేసిన వ్యక్తులైతేనే అలాంటి బొండములు వేస్తారు, ఆ యొక్క సంఖ్యలు వేస్తారనేది మనందరికీ తెలిసిన సత్యమే. అయితే వీరు సువార్తను ప్రకటిస్తేనే వారిని భయంకరంగా కొట్టి వారిని చెరసాలలో వేయమంటే ఆ చెరసాలలో వారిని ఎంత భయంకరమైన శిక్షకు అప్పగించారో మనం గమనించాలి. అయితే 25-26 వచనాలు గమనించినట్లయితే, అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచూ నుండిరి, ఖైదీలు వినుచూ నుండిరి. అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపము కలిగెను, చెరసాల పునాదులు అదిరెను, వెంటనే తలుపులన్నీ తెరుచుకొనెను, అందరి బంధకములు ఊడెను, దేవునికి మహిమ కలుగునుగాక. బంధకాలు ఊడడానికి, చెరసాల పునాదులు అదరడానికి, భూకంపము కలగడానికి కారణం వారు దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ దేవుణ్ణి స్తుతించడం ద్వారానే ఈ కార్యాలు జరిగినట్లుగా లేఖనాల్లో మనం చూడగలుగుతూ ఉన్నాం. ఒకసారి ఆలోచించేద్దాం. మనము ప్రార్థిస్తూ ఉన్నప్పుడు పాప బంధకాల యొక్క ద్వారాలు తెరవబడాలి, సాతాను కట్ల నుంచి మనం విడిపించబడాలి. మనం ప్రార్థిస్తూ ఉన్నప్పుడు అనేకులు పాప బంధకాల చేత, పాపపు కట్ల చేత సాతాను కబంధ హస్తాలలో చిక్కుకున్న వారందరూ కూడా వారు విడిపించబడాలి. ఈ సోల్జర్స్ ఫర్ జీసస్ అనే పరిచర్య ద్వారా దేవుడు జరిగిస్తున్న కార్యాలు ఏంటి అంటే, అందరూ సంఘాలలో ఉన్నప్పటికీ పాప బంధకాల చేత కట్టబడి ఉన్నారు, సాతాను కబంధ హస్తాలలో చిక్కుకొని ఉన్నారు, యేసు ప్రభువుని నమ్ముకుని ఉన్నప్పటికీ పాపానికి స్వస్తి పలకక పాపపు జీవితాన్ని మానలేక అనేకమైన పాప కార్యాలు చేసే వ్యక్తులుగా క్రైస్తవ ఉద్యోగులమైన మనమున్నాం. దేవుని మహాకృపను బట్టి ప్రతి క్రైస్తవుడు దేవునికి మహిమ తెచ్చే బిడ్డగా ఉండాలి. దేవుడు ఇంత ఉన్నతమైన ఉద్యోగాలు ఇచ్చి ఇంత ఉన్నతమైన జీవితాన్ని ఇచ్చినప్పుడు దేవుని కార్యాలను చూడగలిగే వ్యక్తులుగా, దేవునికి మహిమ తెచ్చే వ్యక్తులుగా, దేవుని రాజ్యాన్ని ప్రకటించే వ్యక్తులుగా, దేవుని యొక్క సువార్తను వెదజల్లే వ్యక్తులుగా, దేవునికి వారు ఉద్యోగాలు చేస్తున్న ఆ స్థలాలలో సాక్షులుగా ఉండగలిగేటట్లుగా ఉండాలి అని ప్రారంభించబడిన ఈ ప్రార్థన ఈ రెండు రాష్ట్రాలలో పోలీసు వ్యవస్థలోనే కాకుండా అనేక ప్రభుత్వ డిపార్ట్మెంట్లో దేవుడు తీసుకుని వస్తున్న ఉద్యోగానికి ఉజ్జీవానికి గల కారణం కేవలము ప్రార్థనే. అనేకులు వారి పాపాలను ఒప్పుకొని దేవునితో సమాధాన పరచబడి దేవుని ఆత్మచేత నింపబడి ఉజ్జీవము కలిగిన వ్యక్తులుగా ప్రభు రాజ్య వ్యాప్తి కొరకు అనేకులను ప్రభు సహవాసములోనికి నడిపించగలగడానికి కారణం వారు చేస్తున్న ప్రార్థనలే. నా ప్రియ సహోదరి సహోదరుడు, ఒకసారి ఆలోచించేద్దాం. ఎంత భయంకరమైన పరిస్థితిలో ఉన్నా, ప్రాణపాయ పరిస్థితిలో ఉన్నా, పౌలు శీలలు ప్రార్థన చేయడం మానలే. శిక్షలో ఉన్నా పౌలు శీలలు ప్రార్థించడం, దేవుని స్తుతించడం మానలే. ఒకసారి ఆలోచించేద్దామా, మన జీవితంలో ఇలాంటి గబ్జు పరిస్థితి వస్తే మనం నిజంగా ప్రార్థన చేయగలిగే వ్యక్తులుగా మనం ఉన్నామా, ప్రభువుని స్తుతించే వ్యక్తులుగా ఉన్నామా? ఆ పరిస్థితులను బట్టి దానియేలు వలె, ఒక పౌలు శీలల వలె మనమున్నామా? ఆది అపోస్తుల జీవితాల్లో మనం చూస్తే పేతురు యోహానులు సువార్తను ప్రకటిస్తూ ఉంటే ఆయన వారందరూ వారిని పట్టి కొట్టి చెరసాల్లో వేసి యేసు నామమును మీరు ప్రకటించకూడదు, ఆయన మాట కూడా మీరు ఎత్తకూడదు అని వారిని హెచ్చరిస్తే, మేము కన్న వాటిని విన్న వాటిని గురించి ప్రకటించకుండా మేము ఉండలేము, మీ మాట వినడం కంటే దేవుని మాట వినడం శ్రేష్టము కదా అని సవాలు విసిరిన వ్యక్తులుగా ఉంటూ ఉన్నారు ఆది అపోస్తలు. అయ్యో ఉద్యోగం పోతుందేమో, మన మీద కంప్లైంట్ చేస్తారేమో అనే ఒక భయముతో చాలా మంది క్రైస్తవులు దేవునికి మహిమ తెచ్చే విధంగా జీవించలేని వారిగా ఉంటూ ఉన్నారు, ప్రభువుని తమ జీవితాల ద్వారా మహిమపరచలేని వారిగా ఉంటున్నారు, ప్రభువుకి సాక్షులుగా ఉండలేని వ్యక్తులుగా ఉంటున్నారు. అలాంటి వారిగా మనం ఉండకూడదు అని యువదై కాలంలో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు. నీవు నేను రక్షించబడిన తర్వాత దేవుణ్ణి మహిమపరచకపోతే, దేవుని సన్నిధిలో ప్రార్థించకపోతే మన తోటి సహోదరి సహోదరులు నశించిపోతూ ఉంటే దానికి కారణం మనము కామా? ఆ బాధ్యత మనది కాదా? మనము ప్రార్థించకపోతే ఇంకెవరు ప్రార్థిస్తారు? మనము దేవుని కొరకు నిలబడకపోతే ఇంకెవరు నిలబడతారు? మనము దేవుని గురించి సాక్ష్యం చెప్పకపోతే ఇంకెవరు చెప్పగలుగుతారు అని ఉదయ కాలంలో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటుండగా మన జీవితాలను మనం ప్రభువుకి అప్పగించుకుని మన జీవితాలలో ప్రభువుకి మనం ప్రార్థించేవారిగా మనం ఉండాలి. అనేకులు సాతాను బంధకాలలో నుంచి పాపపు కట్లలో నుంచి విడిపించబడాలని ప్రార్థించేవారిగా మనం ఉండాలని ప్రభువు పేరిట మనవి చేస్తున్నాను. అక్కడ వారు ప్రార్థించగా ఆ కార్యము మాత్రమే కాకుండా ఆ చెరసాల పునాదులు అదిరి ఆ భూకంపం రావడం వల్ల వారి యొక్క తలుపులు తెరుచుకుని అందరు బంధకాలు ఊడిపోయినట్లు ఆ సందర్భాన్ని చూసి ఆ చెరసాల నాయకుడు వారందరూ పారిపోయారని తను తాను చంపుకోవాలని చూస్తూ ఉన్న ఆ తరుణములో పౌలు అంటూ ఉన్నాడు, అయ్యా నువ్వు ఏ హానియూ చేయవద్దు, మేమందరము ఇక్కడనే ఉన్నామని బిగ్గరగా చెప్పినప్పుడు ఆ చెరసాల నాయకుడు దీపం పట్టుకుని వచ్చి లోపల ఉన్న ఆ ఖైదీలందరినీ చూసినప్పుడు ఏ ఒక్కడు కూడా అక్కడ తప్పించుకొని పోలేదు. వెంటనే అయ్యలారా నేనేం చెయ్యాలి, నేను రక్షణ పొందుకోవాలంటే నేనేం చెయ్యాలి అని పౌలు ముందు మోకరించి మాట్లాడుతూ ఉన్నట్లుగా లేఖనాల్లో మనం చూడగలుగుతున్నాం. అప్పుడు అంటూ ఉన్నాడు 31వ వచనం, వారిని వెలుపలికి తీసుకుని వచ్చి అయ్యలారా రక్షణ పొందుటకు నేనేమి చేయవలెను, అందుకు వారు ప్రభువైన యేసునందు విశ్వాసముంచుము అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురు అని చెప్పినప్పుడు వారు ఆ కడియలోనే ఆయన మాత్రమే కాదు కాని ఆ ఇంటి వారందరూ కూడా రక్షించబడినట్లుగా లేఖనాల్లో చూడగలుగుతున్నాం. మన ప్రార్థన అనేకుల రక్షణకు కారణమవ్వాలి. మన ప్రార్థన అనేకుల పాప బంధకాల నుంచి విడిపించబడడానికి కారణమవ్వాలి అని దేవుని లేఖనాలు సెలవిస్తూ ఉంటున్నాయి. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఉదయ కాలంలో మన ప్రార్థనా జీవితము ఎలా ఉన్నదో మనం పరిశీలన చేసుకునే వారిగా మనం ఉండాలి అని ప్రభువు పేరిట మనవి చేస్తూ ఉన్నాను. చివరిగా నేను ఇంకొక వాక్యాన్ని చూపించి నేను త్వరగా ఈ వాక్యాన్ని ముగించడానికి ఇష్టపడుతూ ఉన్నాను. ప్రార్థిస్తూ ఉంటుండగా దేవుని యొక్క దర్శనాన్ని మనం పొందుకోగలుగుతాం. రక్షించబడిన మనము మన యొక్క బాధ్యత ఏమిటి, దేవుడు మన పట్ల కలిగిన ప్రణాళిక ఏమిటి, దేవుడు మనకి ఏమి అప్పగిస్తూ ఉన్నాడు, మనమేం చెయ్యాలి అనే ఆ గ్రహింపు కలిగి మనం దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ ఉంటే దేవుడు ఆయన దర్శనాన్ని మన పట్ల మనకు చూపించగలిగే వ్యక్తిగా ఉంటాడు అని దేవుని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. ఒకసారి అపొస్తల కార్యాల గ్రంథము 10వ అధ్యాయము 9వ వచనం నుంచి మనం గమనించినట్లయితే, అపొస్తల కార్యాల గ్రంథము 10వ అధ్యాయము 9వ వచనం నుంచి మనం గమనిస్తే మనకి మొదటి వచనం నుంచే కనబడుతుంది, ఆ ఇటలీ పట్టణం అనబడిన ఆ పట్టణంలో శతాధిపతి అయిన కొర్నేలు ఎంతో భయభక్తులు కలిగిన భక్తిపరుడుగా ఉన్నాడు. ఆయన చేస్తున్న ప్రార్థన దేవుని సన్నిధికి చేరిందని ఒక దేవదూత వచ్చి ఆయనకు తెలియజేస్తుంది. అయితే నీవు నీ మనుషులను పంపి పలాని చోట పలాని వ్యక్తి ఉన్నాడు, ఆ వ్యక్తిని నీ ఇంటికి రప్పించుకుని ఆయన చెప్పే మాటలను వినాలి అని ఆ యొక్క దూత చెప్పినప్పుడు ఆ మాటకు లోబడి తన పనివారిని ఆ యొక్క పేతురు యొద్దకు పంపించినట్లుగా లేఖనాల్లో మనం చూడగలుగుతూ ఉన్నాం. ఒకసారి చదువుదామా, అపొస్తల కార్యాల గ్రంథం 10వ అధ్యాయము 9వ వచనం, మరునాడు వారు ప్రయాణమై పట్టణమునకు సమీపించినప్పుడు పగలు ఇంచుమించు 12 గంటలకు పేతురు ప్రార్థన చేయుటకు మిద్దె మీదకెక్కను, సారీ అతడు మిక్కిలి ఆకలిగొని భోజనము చేయబోరెను, ఇంటి వారు సిద్ధము చేయుచుండగా అతడు పరవశుడై ఆకాశము తెరవబడిటయు 4 చెంగులు పట్టిన దింపబడిన పెద్ద దుప్పటి వంటి ఒక విధమైన పాత్ర భూమి మీదకి దిగువచ్చుటయో చూచెను, అందులో భూమి మీద ఉండు సకల విధములైన చతుష్పాద జంతువులు ప్రాకు పురుగులు ఆకాశ పక్షులు ఉండెను. అప్పుడు పేతురు, నువ్వు లేచి చంపుకొని తినుమని ఒక శబ్దం అతనికి వినబడెను. అయితే పేతురు, వద్దు ప్రభువా, నిషిద్ధమైనది అపవిత్రమైనది ఏది అయినను నేనెన్నడూ తినలేదని చెప్పగా, నా ప్రియ సహోదరి సహోదరుడా, అలా ముమ్మారు దేవుడు తనతో మాట్లాడడం, ముమ్మారు కూడా నిషిద్ధమైన వాటిని అపవిత్రమైన వాటిని నేనెన్నడూ ముట్టలేదని దేవునికి పేతురు చెప్పడం ఆ దర్శనంలో మనం చూడగలుగుతాం. ఆ తర్వాత ఆ యొక్క పాత్ర ఆకాశమునకు కొనిపోబడడం, ఆ తర్వాత కొర్నేలు పంపించిన ఆ యొక్క వ్యక్తులు పేతురు ఉంటున్న ఆ ఇంటి ముందుకు వచ్చి సీమోను అను పేరు కలిగిన పేతురు మరి ఇక ఇంటిలో ఉన్నాడా అని అడుగుతూ ఉన్న ఆ సందర్భాన్ని విని పేతురే దిగి వారి మధ్యలోనికి వచ్చి వారితో మాట్లాడినట్లుగా లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. ఒకసారి 20-21 వచనాలు చదువుకుందామా, 20-21 వచనాలు, నీవు లేచి క్రిందికి దిగి సందేహింపక వారితో కూడా వెళ్ళుము, నేను వారిని పంపియున్నానని అతనితో చెప్పెను. పేతురు ఆ మనుషుల యొద్దకు దిగి వచ్చి, ఇదిగో మీరు వెతుకుతున్న వాడను నేనే, మీరు వచ్చిన కారణమేమని అడిగెను. వారు వచ్చిన సందర్భం అంతా కూడా ఆ యొక్క పేతురుకి తెలియజేసినప్పుడు పేతురు మరి దేవుడు ఆయనకిచ్చిన దర్శనాన్ని బట్టి ఆయన అవునని కాని కాదని కాని అనకుండా ఆ దేవుని మాటకు లోబడి కొర్నేలి ఇంటికి వెళ్ళగా కొర్నేలి ఇంటి వారితో సహా అక్కడ చాలా మంది తన స్నేహితులు ముఖ్యమైన వాళ్ళు బంధువులు ఆ ఇంటిలోనికి రాగా పేతురు నిలబడి ఆయన దేవుని సువార్తను ప్రకటించినట్లుగా లేఖనాల్లో మనం చూడగలుగుతూ ఉన్నాం. వారందరూ కూడా రక్షించబడినట్లుగా లేఖనాల్లో మనం చూడగలుగుతున్నాం. నా ప్రియ సహోదరి సోదరుడా, ఒకసారి ఆలోచించేద్దాం. దేవుడు నీ పట్ల కలిగిన ప్రణాళిక నీకు దర్శనము ద్వారా తెలియచేస్తాడు. దేవుడు నీ పట్ల తన యొక్క పరిచర్యను చేయించుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాడనే గ్రహింపు ఎప్పుడు నీకు కలుగుతుంది? దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు మాత్రమే. దేవుని సన్నిధిలో విశ్వాసముతో ఎడతెగక నీవు ప్రార్థిస్తూ ఉన్నప్పుడు మాత్రమే దేవుడు తన దర్శనాన్ని నీకు బయలుపరుస్తాడు. ఆయన రక్షించుకున్నదెందుకు, ఆయన నిన్ను ఏర్పాటు చేసుకున్నందుకు, ఆయన నిన్ను బ్రతికిస్తున్నందుకు, ఆయన నీకు ఆయుష్ను పొడిగిస్తున్నందుకెందుకు ఆ గ్రహింపు కలిగి మనము దేవుని ఎదుట మనం ప్రార్థించగలిగితే ప్రభు యొక్క దర్శనం ఏమిటో, ప్రభు యొక్క చిత్తం ఏమిటో, ప్రభు యొక్క ప్రణాళిక ఏమిటో ఆ యొక్క దర్శనం ద్వారా మనకి తెలియచేయగలిగిన సమర్థుడైన దేవుడు మనము ఆరాధిస్తున్న మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారు. అంటే మనము పరిచర్య పట్ల కలిగిన ఆ దృష్టి సరిగా లేకపోతే ఆ దృష్టిని సరిచేయగలిగిన వ్యక్తిగా దేవుడుగా మనము ఆరాధిస్తున్న మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారు ఉన్నారు అని ఈ యొక్క ఉదయకాలంలో గ్రహించాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. అంటే అన్యుల మధ్యలోనికి వెళ్లి ఎప్పుడు కూడా పేతురు సువార్త ప్రకటించలే. ఆయన అంటూ ఉన్నాడు, నిషిద్ధమైనది, అపవిత్రమైనది నేనెన్నడూ ముట్టలేదంటే నువ్వు మౌనంగా వెళ్లి నేను చెప్పినట్లుగా చెయ్యి అని దేవుడు తెలియచేసినప్పుడు దేవుని మాటకు విధేయత చూపి అన్యుల మధ్యలోనికి వెళ్లి దేవుని సువార్తను ప్రకటిస్తే అక్కడ ఉన్న వారందరూ కూడా రక్షించబడినట్లుగా లేఖనాల్లో మనం చూడగలుగుతున్నాం. అందుకే ఆయన అంటూ ఉన్నాడు ఆ 35వ వచనంలో, ప్రతి జనములోను ఆయనకు భయపడి నీతిగా నడుచుకుని వానిని ఆయన అంగీకరించును. యేసు క్రీస్తు అందరికి ప్రభువు. ఆయన ద్వారా దేవుడు సమాధానకరమైన సువార్త ప్రకటించి ఇశ్రాయేలీలకు పంపిన వర్తమానము మీరెరుగుదురు అని అంటున్నాడు. నా ప్రియ సహోదరి సోదరుడా, ఇశ్రాయేలీలకు మాత్రమే కాదు, సమస్త జనములో ఉన్న ప్రతి వ్యక్తికి ఆయన సువార్త ప్రకటించబడాలి. యేసు ప్రభు వారిని వారు స్వంత రక్షకుడిగా అంగీకరించాలి. ఆయన సమస్త ప్రజలందరికీ ప్రభువు అని లేఖనాలు సెలవిస్తూ ఉంటుండగా మనము కూడా నశించిపోతున్న ఆత్మల భారము కలిగిన వారమై మన తోటి నామకార్థ క్రైస్తవులు ఆ నామకార్థ స్థితిలోనే ఉండి ప్రభు తీర్పుకు గురికాకముందే మనము వారికి దేవుని సువార్తను ప్రకటించి తిరిగి వారిని నిజమైన విశ్వాసములోనికి నడిపించే వారిగా, తిరిగి వారు ఆత్మీయ జీవితంలో ఉజ్జీవించబడే వ్యక్తులుగా వారు ఉండినట్లు వారిని ప్రభు సన్నిధికి నడిపించే దర్శనము కలిగి మనము ఉండాలి అని ప్రభు కోరుకుంటున్నాడు. కాబట్టి మనము మన జీవితాలలో మనము ప్రార్థనకు ఎంతో ప్రాముఖ్యతను ఇచ్చేవారిగా మనం ఉండాలి అని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ప్రార్థన దేవునితో అనుబంధాన్ని బలపరుస్తూ ఉంది. ప్రార్థన ఆ దేవుని యొక్క ఆ యొక్క ఆకాశము తరవబడి దేవుని యొక్క సమాధానం, దేవుని యొక్క అభిషేకాన్ని మన మధ్యకు తీసుకుని రాగలుగుతూ ఉంది. కాబట్టి ప్రార్థనను మనం నిర్లక్ష్యపరిచేవారిగా ఉండకూడదని ప్రభువు మాట్లాడుతూ ఉన్నారు. ప్రార్థన మన జీవితాన్ని రూపాంతరము చెందే విధంగా, మన అంతరంగము మార్చబడే విధంగా, దేవుని యొక్క మహిమ మన ముఖములో ప్రతిబింబించేదిగా మరి ప్రార్థన దానికి కారణమవుతుందని మనము గ్రహించాలి. కాబట్టి ప్రార్థించకపోతే మన బ్రతుకు మార్చబడదు, ప్రార్థించకపోతే దేవుని మహిమ మన మీద ప్రకాశించదు, ప్రార్థించకపోతే మన ఆత్మీయ స్థితి అభివృద్ధి చెందదు. కాబట్టి మనం ప్రార్థించే వారిగా ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. మనము 3వదిగా, మనం ప్రార్థించటము వలన దేవుని యొక్క కార్యాలను మనం చూడగలుగుతాము. దేవుని యొక్క అభిషేకము భూమి మీదకి దిగి వస్తుంది, దేవుని యొక్క సమాధానము మరి భూమి మీదకి దిగి వస్తుంది. అనేక మంది దేవుని వైపు త్రిప్పగలిగే త్రిప్పబడే విధంగా ప్రార్థన చేస్తూ ఉంది అని దేవుని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. కాబట్టి మనము ప్రార్థిస్తే మాత్రమే దేవుని కార్యాలను మనము చూడగలిగే వారిగా ఉంటాము అని గ్రహించాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాము. ఒక క్రైస్తవుడిగా, ఒక క్రైస్తవురాలిగా, ఒక విశ్వాసిగా మనము ప్రార్థించకపోతే, రాజుల హృదయాలు మన తట్టు తిప్పబడవు, వ్యతిరేకమైన పరిస్థితులు మార్చబడవు. కాబట్టి మనము ఏ పరిస్థితులు ఎదురైనా ప్రార్థించటము, దేవుని స్తుతించటము మానకుండా మనము నిరీక్షణతో ఆ ప్రార్థనలో, ఆ యొక్క స్తుతి ఆరాధనలో మనము ముందుకు కొనసాగినట్లయితే మనము దేవుని యొక్క కార్యాలను మనము చూడగలుగుతాము. అనేకుల హృదయాలను దేవుని తట్టు తిప్పగలిగే వారిగా మనము చూడగలుగుతాము. కాబట్టి ప్రార్థనకు మనము ప్రాముఖ్యతనిచ్చేవారిగా ఉండాలి అని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. ప్రార్థించటము వలన అనేకులను మనము రక్షణలోనికి నడిపించగలుగుతాము అని మరి లేఖనాల్లో మనం చూడగలుగుతున్నాం. మనము ఏ సమయంలోనైనా ప్రభుకి మనమున్న పరిస్థితులను బట్టి కలవరపడక మనము ప్రార్థించటం వలన అనేక విజయాలను మనం చూడగలుగుతాం. అనేకుల హృదయాలు ప్రభు తట్టు తిప్పబడతాయి, అనేకులు ప్రభుని స్వంత రక్షకుడుగా అంగీకరించగలుగుతారు అనేది మరి మనము గ్రహించాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాం. చివరిగా ప్రార్థించటం వలన మన పట్ల దేవుడు కలిగిన దర్శనాన్ని మనము గ్రహించి ఆ దర్శనము ప్రకారంగా దేవుని సువార్తను మనము ముందుకు కొనసాగగలుగుతాం, దేవుని యొక్క సువార్తను మనం ప్రకటించగలుగుతాం. అనేకుల రక్షణ గురి కలిగిన వారిగా మనము సువార్త పనిలో ముందుకు కొనసాగగలుగుతామనేది గ్రహించగలుగుతున్నాం. కాబట్టి ఒక విశ్వాసిగా ప్రార్థనకు మనం ఎంతో ప్రాముఖ్యతనిచ్చేవారిగా ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాం. నిరంతరము ప్రార్థించేవారిగా ఉండాలని, విశ్వాసముతో ప్రార్థించేవారిగా ఉండాలని, విధేయతతో ప్రార్థించేవారిగా ఉండాలని, విసుకగా ప్రార్థించేవారిగా ఉండాలని, మెలకువ కలిగి ప్రార్థించేవారిగా ఉండాలని, రహస్యముగా కూడా ప్రార్థించేవారిగా ఉండాలి అని దేవుడు కోరుకుంటూ ఉన్నాయి. మరి కాబట్టి మరి మనము దేవుని చిత్తానికి మళ్ళీ మనం అప్పగించుకుని మన జీవితంలో ఇంతకాలం ఒకవేళ ప్రార్థనకు మనం ఒకవేళ ప్రాముఖ్యతనివ్వని వారిగా ఉంటే ప్రార్థనకు ప్రాముఖ్యతనిచ్చి దేవుని కార్యాలను మనము చూడగలిగే విధంగా, దేవుని కార్యాలు అనేకులు చూడగలిగే విధంగా, మనం ప్రార్థించటం ద్వారా అనేకులు రక్షించబడే విధంగా, మనం ప్రార్థించటం ద్వారా దేవుని అభిషేకము అనేకుల మీదకి దిగివచ్చే విధంగా, మనం ప్రార్థించటం ద్వారా దేవుని యొక్క చిత్తము మన జీవితంలో నెరవేర్చే విధంగా ఉండాలి అని కోరుకుని ప్రభుకి మళ్ళీ మనం అప్పగించుకుని ప్రార్థనకు మనం ప్రాముఖ్యతనిచ్చేవారిగా మన యొక్క ఆత్మీయ జీవితాల్లో ముందుకు కొనసాగించుకున్నాం. అతి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయును గాక. దేవుడి కొద్ది మాటలు తన వినికిడిలో దీవించును గాక. అవకాశం ఇచ్చిన పెద్దలకు నా హృదయపూర్వక వందనాలు. థ్యాంక్ యూ అండి. ప్రైజ్ ది లార్డ్.